The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం వెంకట్ వుట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం డిసెంబర్ 25, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మైండ్ మీడియా సమర్పించే భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట్ వుట్కూరి. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ చేస్తున్నాము మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది మన భారతీయత. అదే కాన్సెప్ట్లో భారతీయత మన బాధ్యత అనే ఈ లైవ్ షో చేస్తున్నాము. దీనికి సహకరించినటువంటి మైండ్ మీడియా వారికి చాలా కృతజ్ఞతలు. నేను మీ హోస్ట్ వెంకట వుట్కూరి. ఫస్ట్, ఈ షో ఏంటి, ఈ షో యొక్క పూర్వపరాలు, ఈ షో యొక్క కాంటెక్స్ట్ ఏంటి, ఏం డిస్కస్ చేద్దాము అనే విషయంతో మనం స్టార్ట్ చేసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ ఇండియాలో ఉన్న వారికి, యావత్ ప్రపంచంలో ఉన్న శ్రోతలందరికీ, మీరు ఏ దేశాల్లో ఉంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్తే. ఈ షో డీటెయిల్స్ వచ్చేసి ప్రతి మంగళవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఈ షో ప్రసారం అవుతుంది. గంటసేపు ఉన్న కార్యక్రమంలో ప్రతి వారం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు భారతీయత మన బాధ్యత దాంట్లో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ గురించి ఒక డిస్కషన్ లాగా, నాకున్న ఉద్దేశం ప్రకారం ఒక డిస్కషన్ లాగా చేసుకొని దాని తర్వాత గ్రౌండ్లో పనిచేసే ఒక వాలంటీర్ కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ గ్రౌండ్లో ఎలా పనిచేస్తుంది, వాళ్ళకున్న అనుభవాలు ఏంటి, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, నేర్చుకొని మన ప్రాక్టికల్ లైఫ్లో ఏం అవలంబించవచ్చు, ఏం ఆచరించవచ్చు అనే ఒక వినూత్నమైన గెస్ట్ ఒకరిని తీసుకొస్తాము. సో ఆ గెస్ట్ ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకోవటం, వారు ఏ రంగంలో పనిచేస్తున్నారు, వారు ఏ రంగంలో ఎంతవరకు పనిచేస్తున్నారు, మనకి ఎలా భారతీయత మన బాధ్యత అనే కాన్సెప్ట్కి ఎలా వీళ్ళు అన్వయిస్తారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకొని వాళ్ళ నుంచి కొన్ని నేర్చుకొని కొన్ని ఆచరించే ప్రయత్నం చేస్తాము. ముందుగా నా ఈ షో వింటున్న శ్రోతలందరికీ నమస్తే. నా పేరు వెంకట వుట్కూరి, నేను యుఎస్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాను. ఫస్ట్గా నేను మీకు నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత మన షో గురించి ఇంపార్టెన్స్, మన షో డెఫినేషన్, లేకపోతే మన షో టైటిల్ ఏంటి, కంటెంట్స్ చెప్తాను. దాని తర్వాత మన షో ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా కొంచెం కూలంకషంగా డీటెయిల్లోకి వెళ్ళి డిస్కస్ చేద్దాము. ఎవరైనా కనుక ఈ షో వింటూ మీరు కాల్ చేయాల్సినటువంటి నంబర్ యుఎస్ నంబర్ అయితే కనుక 484-364-3471, 484-364-3471. ఇండియాలో నుంచి ఉన్నవాళ్ళైతే కనుక 9885555672, 9885555672 ఈ నెంబర్కి కాల్ చేస్తే నాతో మాట్లాడచ్చు. ముఖ్యంగా ఫస్ట్ నా ఇంట్రడక్షన్ చెప్దామని అనుకున్నాను. నేను అందరిలాగానే ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఉద్యోగరీత్యా అమెరికా వచ్చాను. సో నేను ఇక్కడ ఒక 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాను. మనకు సహజంగానే ఎన్ఆర్ఐ మైండ్ సెట్లో మనం ఎంతో కొంత డబ్బులు సంపాదించిన తర్వాత మన దేశానికి మనం ఏం చేస్తున్నాము, మన దేశానికి మనం ఏం చేయగలము అనే ఒక ఆలోచన, ఒక బాధ్యత అనేది సహజంగా ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. అలాగే అందుకనే మనం మన చరిత్ర చూసుకుంటే కనుక ఎంతోమంది ఎన్ఆర్ఐలు మన దేశానికి సేవ చేసిన చరిత్రలు, ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి. సో అలాగే ఒక నార్మల్ వ్యక్తిగా, ఒక నార్మల్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా మన ధర్మానికి, మన దేశానికి ఏం చేయొచ్చు అనే ఆలోచన నుంచి పుట్టిందే మాకు ఈ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్. సో వెంకట వుట్కూరి, ఫౌండర్ ఆఫ్ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్. మేము ఈ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాము అనే విషయం కొంచెం మీకు చెప్తే నా ఇంట్రడక్షన్, దాని బ్యాక్గ్రౌండ్, ఈ ప్రోగ్రామ్ యొక్క కాంటెక్స్ట్ ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ గత 4 సంవత్సరాల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో చాలా విరివిరిగా దానం సైడ్, ధర్మం సైడ్ కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలంటే కనుక, ఇప్పటి వరకు దాన ధర్మ వాళ్ళు చేసిన కార్యక్రమాల్లో దానం సైడు సుమారు 1,000 మంది గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇచ్చే ప్రయత్నం చేశాము. విలేజెస్లో గర్భిణీ స్త్రీలకు చెకప్ ఉన్న టైంలో పబ్లిక్ హెల్త్ సెంటర్స్ వెళ్ళి, హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళకి నార్మల్ డెలివరీ యొక్క ఇంపార్టెన్సు, అలాగే న్యూట్రిషన్ వాల్యూ యొక్క ఇంపార్టెన్సు చెప్తూ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాము. సో ప్రతి నెల ఇప్పటికీ 5-6 జిల్లాల్లో ఈ కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. 8,000 మంది గర్భిణీ స్త్రీలకు సేవ చేశాము. అలాగే 2,500 మంది పిల్లలకి ఇప్పటి వరకు బుక్స్ కానీ, స్టేషనరీ కానీ, చెప్పులు కానీ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఫిజికలీ హ్యాండిక్యాప్, మెంటలీ ఛాలెంజ్డ్ స్కూల్స్, సో ఇలాంటి స్కూల్స్లోకి 2,500 మంది పిల్లలకి పుస్తకాలు, చెప్పులు ఇవ్వటం జరిగింది. అలాగే 2,000 పై చెల్లుకు హోమ్లెస్ పీపుల్కి ప్రతి సంవత్సరం 1,000 మంది అనుకొని హోమ్లెస్ పీపుల్కి దుప్పట్లు పంచే కార్యక్రమం ఈ చలికాలంలో చేస్తున్నాము. అది సుమారుగా మేము చేస్తున్న పెద్ద ప్రాజెక్ట్స్లో దానం సైడ్ చేసే ప్రాజెక్ట్స్. అలాగే ధర్మం సైడ్ చేసే ప్రాజెక్ట్స్లో దేవాలయాలు, గోశాలలు, వేద పాఠశాలలు, పురాతన గుళ్ళు పునరుద్ధరించడం. సో ఈ 4-5 కాన్సెప్ట్స్లోకి మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పటికీ సుమారు 4-5 పురాతన గుళ్ళకి మా వంతు సహకారంగా దాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పాల్పంచుకోవడం జరిగింది. అలాగే తెలంగాణలో తాండూరులో ఉన్నటువంటి 1 పురాతన వేద పాఠశాలకి టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి, రేకుల షెడ్ వాటర్ పైప్ లైన్, 1 మోటార్ అవన్నీ ఇవ్వటం జరిగింది. అలాగే 4-5 వేద పాఠశాలలకి ఆర్థిక సహాయం చేశాము. 15-20 గోశాలలకి ఇప్పటి వరకు కార్తీక మాసంలో, ప్రతి కార్తీక మాసంలో 4-5 గోశాలను ఎంచుకొని, గ్రామాల్లో ఉండే గోశాలను ఎంచుకొని ఆ గోశాలలకి గోవులకు కావలసిన పశుగ్రాసాన్ని ఇవ్వటం. అన్నిటికంటే పెద్ద కార్యక్రమం మన సనాతన ధర్మం, మన భారతీయత యొక్క ముఖ్య ఆయుపొట్లైనటువంటి మన గుళ్ళు, మన దేవాలయాలు. ఎక్కడైతే ధర్మాన్ని మనం ఆచరించాలి, ధర్మాన్ని ఇంకా ఎక్కువగా పట్టుకోవాలి అనే మన గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న దేవాలయాలు ఎంచుకొని, గ్రామ దేవతల దేవాలయాలు, చాలా చిన్న గుళ్ళు ఎంచుకొని, ఆ గుళ్ళల్లో కొన్ని గుళ్ళల్లో దీపారాజన కూడా నోచుకొని గుళ్ళు చాలానే ఉన్నాయంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మన భారతీయత, మన సనాతన ధర్మంలో పుట్టినటువంటి మన భారతదేశం ఈరోజు కొన్ని గుళ్ళల్లో దీపారాజన కూడా చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయంటే అది మనం ఆలోచించి ఆచరణలో పెట్టాల్సింది. అందుకనే ఈ ప్రోగ్రాం పేరు భారతీయత మన బాధ్యత అనే ఒక శీర్షికతో స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటికీ సుమారు 350 గుళ్ళల్లో దీప ఆరాధన సామాన్ ఇవ్వటం జరిగింది. ఈ కార్తీక మాసంలో, ప్రతి కార్తీక మాసంలో 100 దేవాలయాలు ఎంచుకొని చేస్తున్నాము ఈ కార్యక్రమం. అలాగే సామూహిక పూజలు, కుంకుమార్చనలు, సత్సంగాలు, ఎక్కడైతే భజన కార్యక్రమాలు ఇలా ఉంటాయో, ఎక్కడైతే మనం ధర్మాన్ని పట్టుకొని ఆ ధర్మాన్ని 10 మందికి తెలియజేస్తూ ఆచరిస్తూ ఇది నెక్స్ట్ జనరేషన్కి తీసుకువెళ్ళాలని ఒక బాధ్యతతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, ఇవన్నీ చాలా హై లెవెల్ కార్యక్రమాలు చెప్పాను. ఇంకా కూలంకషంగా మనం రానున్న ఎపిసోడ్స్లో మనం చర్చించుకుంటూ ఉన్నాము. సో అలాగే ఇప్పుడు ఇది మేము చేస్తున్నటువంటి సోషల్ ఇంపాక్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే సోషల్ ఇంపాక్ట్ అని ఎందుకు అంటున్నానంటే, భారతీయత అనేది మనం ఆలోచిస్తే ఫ్రెండ్స్, భారతీయత అనేది ఒక భారతదేశంలో, అంటే భారతదేశాన్ని రిప్రజెంట్ చేసే ఒక ఆలోచన భారతీయత. అంటే ఈ భారతీయత అంటే ఏంటి అంటే, ఓన్లీ మనకి భారతదేశం ఒకటే భారతీయత, లేకపోతే మన సనాతన ధర్మమే భారతీయత, లేకపోతే మనం ఆచరించేదే భారతీయత. సో ఏంటి ఈ భారతీయత? సో ఈ భారతీయత ఏంటి అనేది నాకు తెలిసినంత వరకులో భారతీయత అంటే మన సనాతన ధర్మాన్ని ఆచరించే వే ఆఫ్ లైఫ్, అదే భారతీయత. సో ఇక్కడ మనం ఆలోచిస్తే కనుక మన సనాతన సాంప్రదాయాలు, మన సంస్కృతి, మన కట్టు బొట్టు, మనం చేసేటటువంటి ఆచారాలు కానీ, మనం చేసుకునే పండగలు, మనకున్నటువంటి కుటుంబ వ్యవస్థలు, అలాగే ఆహారపు అలవాట్లు, ధర్మాచరణ, అలాగే ఇప్పుడు మనం చూస్తే మన వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, మనం ఇలా చెప్పుకుంటూ పోతే మన భారతీయతని డిఫైన్ చేసేది మన సనాతన ధర్మం. సో చాలామంది ఏమనుకుంటారంటే మన భారతీయతని, మన సనాతన ధర్మాన్ని మనం విడదీయలేమండి, మన భారతీయత అంటేనే సనాతన ధర్మం, సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ భారతీయులే, భారతీయతలో ఉన్న వాళ్ళందరూ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళే. మనం ఇక్కడ చూస్తే కనుక ప్రతి దేశ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఒక యునీక్నెస్ అనేది ఉంటుంది, అంటే ఒక పెక్యులర్ క్యారెక్టర్, ఆ దేశానికి సంబంధించినటువంటి, ఆ మట్టికి సంబంధించినటువంటి ఒక పెక్యులర్ క్యారెక్టర్ అనేది ప్రతి దేశానికి ఉంటుంది. మీరు ఏ దేశాన్ని చూసుకున్న ప్రపంచంలో వాళ్ళకంటూ ఒక చరిత్ర, వాళ్ళకంటూ ఒక విశిష్టత, వాళ్ళకంటూ ఒక నాగరికత అనేది ఉంటుంది. మనకు తెలుసు, మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రపంచంలో అతి పురాతన నాగరికత ఎవరిది అంటే మన భారతదేశమే. మనకి మనకు తెలిసినటువంటి ఈ యునిక్నెస్ ఆర్ లేకపోతే ఈ ఈ ప్రత్యేకత, ఈ ప్రత్యేకత మన బలం. సో ఈ రోజుల్లో మనకి వేదాలు చూసుకున్నా, ఇతిహాసాలు చూసుకున్నా, పురాణాలు చూసుకున్నా, మన వేదాల్లో చెప్పింది సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఎన్నో సైన్సెస్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ సైన్సెస్ ఉన్నాయండి మనకి. యోగా కానీ, యాస్ట్రాలజీ కానీ, ఒక ఆయుర్వేదం అనుకోండి, లేకపోతే ఎన్నో శాస్త్రాలు, అంటే సోషల్ ఎకనామిక్ అథర్వణ శాస్త్రం అనుకోండి, కౌటిల్య అర్థశాస్త్రం అనుకోండి, సో ఇలా వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్. సో ఓన్లీ సైన్స్ అనే అనకూడదండి, మ్యూజిక్, లలిత కళలు, సాహిత్యం, డ్యాన్స్, యాస్ట్రాలజీ, ఇవన్నీ సంగీతం, సో ఇవన్నీ నృత్యం. నృత్యాల్లోనే చూసుకుంటే ఎన్ని రకాల నృత్యాలు ఉన్నాయి మన మన భారతదేశంలో. ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న మళ్ళీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ డ్యాన్సెస్ ఉన్నాయి మనకి. అలాగే మ్యూజిక్, కర్ణాటక అని, శాస్త్రీయ సంగీతం అని, ఇంకా చాలా బెంగాలీ అని, చాలా మ్యూజిక్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఇంత వేరీడ్ రిచ్ కల్చర్ మన సనాతన ధర్మం మనకిచ్చింది, మన వేదాల ద్వారా, మన పురాణాల ద్వారా మనకు వచ్చినటువంటి ఈ సనాతనమైన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళమే మన భారతదేశం, మన భారతీయత. తరువాత ఇది ఫస్ట్ వర్డ్, మన శీర్షికలో ఉన్నటువంటి భారతీయత, ఇది నాకు తెలిసినటువంటి భారతీయత. తర్వాత మన బాధ్యత, ఎందుకు మన బాధ్యత అని పెట్టామంటే, ఈ రోజుల్లో మనం చూస్తే ఇంత నాగరికత, ప్రపంచంలో ఉన్న అతి పురాతనమైన నాగరికత ఉన్న మనము ఈరోజు మన భారతదేశంలో భారతీయులందరూ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోనవుతున్నారు. ఏంటి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే, నేను అవలంబించే మన సనాతన ధర్మం, నేను అవలంబించే భారతీయత మంచిది కాదు, లేకపోతే ఇది ఏదో ఎప్పుడో పురాతనమైంది, ఇప్పుడు పనికిరాదు ఇది, ఇప్పుడు ఇది నేను ఆచరిస్తే, నేను ఆఫీస్కి బొట్టు పెట్టుకెళ్తే, లేకపోతే నేను స్కూల్కి నా పిల్లవాడికి రామాయణం చెప్తే, నేనేదో ఒక అసహ్యమైనటువంటి భావన ఒక నార్మల్ వ్యక్తికి ఎందుకు వస్తుంది? ఎందుకు అంటే దీనికి చాలానే కారణాలు ఉన్నాయి, చాలా కూలంకషంగా చర్చించుకోవాల్సిన అంశాలు. ఒక రిచ్ కల్చర్ మనకుండి కూడా మనం ఎందుకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోనవుతున్నాం అంటే, మనం చదువుకున్న చదువులు అని కానివ్వండి, మన సనాతన ధర్మం గురించి మనకి ఎక్కువ అవగాహన లేకపోవటమే ఫస్ట్ కారణం అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మన పాఠ్యపుస్తకాల్లో కానీ, మనం చదువుకున్న చదువుల్లో కానీ, పెద్ద పెద్ద హిందువులకు సంబంధించిన రాజులు కానీ, లేకపోతే మన సనాతన ధర్మాన్ని అవలంబించినటువంటి రాజ్యాలు కానీ, వాళ్ళ చరిత్రలు కానీ మీకు ఎక్కడా కనిపించవు. సో కేవలం కొన్ని పుస్తకాల్లో, లేకపోతే కొన్ని స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్లో ఉన్న కొన్ని కొన్ని చాప్టర్స్లో మాత్రమే మన సనాతన ధర్మాన్ని, మన భారతీయతని ప్రతిబింబించే అంశాలు కనిపిస్తాయి, కానీ వేరే విషయాలు పెద్దగా కనిపించవు. అది ఒక కారణం అయితే, ఈ గ్లోబలైజేషన్ అయిన తర్వాత మన భారతదేశంలో జరిగినటువంటి మార్పులు, వీటిని భారతదేశం ఎలా ఎలా చూసింది, మనకి మనం చదువుకున్న చదువుకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం చదువుకున్న చదువు ఎంతసేపు మనం బొట్టు పెట్టుకెళితే ఇది తప్పు, ఇది పురాతనమైనటువంటి ఒక పిచ్చి ఆలోచన అనే ఆ భావాన్ని మన నరనరాల్లో జీర్ణించుకునేలాగా చేసింది మన విద్యా వ్యవస్థ. అంతేగాని ఇది మన ఆచారము, మన ధర్మాన్ని మనం పాటించుకోవటం వెనకాలకు వెళ్ళిపోవటం కాదు అనేది చాలా తక్కువ మందిలో ఉంది. ఇది చదువు సంబంధించిన విషయం. తర్వాత గ్లోబలైజేషన్ ఆ వ్యవస్థ వచ్చిన తర్వాత నుంచి మనం ఇంకా ఆ దిగజారిపోవటం అనేది ఇంకా ఎక్కువైపోయిందనే చెప్పాలి. అంటే దిగజారిపోవటం అంటే ఏదో మనం వేరే చోట జాబ్ చేస్తూనే దిగజారిపోవటం అనేది నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే మన ధర్మాన్ని మనం ఎందుకు పట్టుకోము, మనకెందుకు ఒక లేహ్య భావన, అసహ్య భావన ఉంటుంది అనేది నా పాయింట్ ఇక్కడ. ఎందుకంటే మనకే అసహ్య భావన ఉంటే, ఇప్పుడు మన మీద మనకే అసహ్య భావన ఉంటే మనల్ని పక్కన వాళ్ళు ఎట్లా ప్రేమిస్తారు? మనల్ని మనమే ప్రేమించుకోకపోతే మన పక్కన వాళ్ళని ఎలా ప్రేమిస్తారు? మనల్ని ప్రేమించరు. అట్లాగే నీ ఐడెంటిటీ ఏంటి? మన ఐడెంటిటీయే మన భారతీయత, మన భారతీయతే మన ఐడెంటిటీ. సో అలాగే ఈ మైండ్ మీడియా వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్, ఈ ట్యాగ్ లైన్ నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. ద వాయిస్ ఆఫ్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ ద భారతీయత. సో దీనికి మన బాధ్యత ఏంటి? ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో విషయాలకి మన భారతీయత, మనం భారతీయులు అని చెప్పుకుంటున్నప్పటికీ మన భారతీయులలో భారతీయత అనేది లోపించింది. కాబట్టే మనం ఈరోజు మన ధర్మం అంటే మనకి ఇష్టం లేదు, మన దేశం అంటే మనకి ఇష్టం లేదు, మన దేశం చూసి అసహించుకునే స్టేజ్కి మనం వచ్చేసామంటే ప్రతి దేశంలో ఏ దేశంలో అయినా సరే, అమెరికాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, యూరోప్లో అయినా, భారతదేశంలో అయినా, జపాన్లో అయినా, ఏ దేశంలో అయినా అక్కడ ఉండేటువంటి ఒక పాజిటివ్స్, అక్కడ ఉండేటువంటి నెగిటివ్స్ రెండు రకాలు ఉంటాయి. అంతేగాని మనం మన దేశాన్ని మనం తిట్టుకుంటూ, మీకు ఇక్కడ ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ పనిచేస్తున్నప్పుడు కొత్తల్లో ఇక్కడ ఆఫీస్లో ఒక అతను, మా ఆఫీస్లో ఒక అతను ఎప్పుడు చూసినా మన దేశాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరి దగ్గర? ఇక్కడ వాళ్ళ దగ్గర, అంటే ఇక్కడ ఆఫీస్ వాళ్ళు ఎవరైతే మా మేనేజర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఎప్పుడు కించపరుస్తూ, మా దేశంలో ఇట్లా ఉంటుంది, మా దేశంలో అట్లా ఉంటుంది, మా దేశంలో ఈ ప్రాబ్లం ఉంటుంది, మా దేశంలో ఆ ప్రాబ్లం ఉంటుంది అని ఎప్పుడు ప్రతి విషయంలో అలా కంప్లైంటింగ్ మెంటాలిటీ లాగా ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉండేడన్నమాట. ఒకరోజు ఆ మేనేజరు అందరి మధ్యలో ఒక విషయం ఏం చెప్పారంటే, మీ దేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మీ దేశం చేసిన మంచి ఏంటో తెలుసా అని అడిగారు. ఆ అబ్బాయిని అడిగింది ఆమె, మా మేనేజర్. ఏంటి అని ఆ అబ్బాయి అంటే, మా మేనేజర్ అంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నీ దేశంలో నువ్వు చదువుకొని నిన్ను పెంచి ఇంత మంచి బుద్ధి సంస్కారం చదువుతో పాటు నీకు నేర్పించింది ఆ దేశమే, కాబట్టి ఎప్పుడు కూడా పరాయి వాళ్ళ ముందల మీ దేశాన్ని ఎప్పుడు చిన్నచూపు చూడొద్దు అని ఒక అమెరికన్ను మన నా కొలీగ్ చెప్పడం అనేది నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. అంటే ఇక్కడ మీరు ఈ విషయం గురించి ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడు కూడా మన బయట వాళ్ళ దగ్గర మన దేశం యొక్క పరువు కానీ, మన దేశంలో ఉన్నటువంటి ప్రాబ్లం కానీ కంప్లైనింగ్ మెకానిజంలో చెప్తూ ఉంటే, పక్కన వాళ్ళకే అసహ్యం వేసేలాగా చెప్పారంటే, అక్కడ మన ఆ అబ్బాయి, అది ఆ అబ్బాయి తప్పు కాదు, మనకి నరనరాల్లో మన భారతీయత మీద ఉన్నటువంటి ఒక చులకన భావనే దానికి కారణం తప్ప అంతమించి ఏమి లేదు. సో ఇక్కడ మన బాధ్యత అనే పరిస్థితికి ఎందుకు వస్తున్నామంటే, మన బాధ్యత ప్రకారం మనం ఏం చెయ్యొచ్చు? మన భారతీయతని కోల్పోకుండా ఉండాలి, మన సనాతన ధర్మాన్ని మనం పాటించాలి అంటే మన బాధ్యత ఏంటి? మన బాధ్యత ఏంటనే చాలా బ్రాడ్ క్లాసిఫికేషన్లో మనం చెప్పాలంటే కనుక, ఫస్ట్ నాకు తెలిసినంత వరకు మన భారతీయత, మన సనాతన ధర్మం గురించి ఫస్ట్ మనం తెలుసుకోవటమే మనం చేయాల్సినటువంటి ఫస్ట్ అండ్ మేజర్ స్టెప్. నా పిల్లలు నేర్చుకుంటారు, లేకపోతే నా పెద్దవాళ్ళు నాకు చెప్పలేదు, లేకపోతే నాకు టైం లేదు అని అనుకోవటం ఒక ఎత్తు. మనకున్న టైంలో ఎంతో కొంత మన దేశాన్ని గురించి కానీ, మన ధర్మాన్ని గురించి కానీ తెలుసుకోవటం కూడా మన బాధ్యతే అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మీకున్న పెక్యులారిటీ, లేకపోతే మీకున్న స్పెషాలిటీ, మీరు ఆచరించే ధర్మాన్ని గురించి మీకు తెలియకపోతే పక్కన వాళ్ళు వచ్చి మీకు చెప్పరు కదండి. సో ఎవరో ఏదో చెప్పారనుకోండి, దాని గురించి ఆలోచించి విశ్లేషణాత్మకంగా మనం ఆచరించి దాంట్లో ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ ఏంటి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఉంటుంది. మీరు ఎప్పుడైతే తెలుసుకోరో మన పిల్లలకి ఎవరు చెప్తారండి? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, పిల్లవాడు మనం రోజు ఒక చాట మనం మన పూజ గదిలో పూజ చేసుకుంటున్నాం అనుకోండి, ఒక పిల్లవాడు వచ్చి నానా ఏంటి అది, ఆ పటం ఏంటి, లేకపోతే ఆ మూర్తి ఏంటి అని అడుగుతాడు. మనం అడిగినప్పుడు ఇది సీతారాముల వారి విగ్రహం అమ్మ, నువ్వు కూడా రోజు దండం పెట్టుకో అంటే, అప్పుడు ఆ పిల్లవాడు 4-5 ఏళ్ళు ఉన్న పిల్లవాడు ఆలోచించి, అరే ఇది మా నాన్న మా అమ్మ రోజు పూజ చేస్తున్న పూజా గది, అంటే మా నాన్నకి అమ్మకి ఎంతో రెస్పెక్ట్ఫుల్ గా చూస్తున్నారు ఈ ప్రదేశాన్ని, లేకపోతే ఈ పూజా గదిని ఎంతో రెస్పెక్ట్ఫుల్ గా చూసుకుంటున్నారు అని చిన్నప్పటి నుంచే ఒక భావన ఉండేది. అంటే సుమారు మనందరం అలా పెరిగిన వాళ్ళమే. రాను రాను ఇదేమైపోయిందంటే ఒక 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 వికృతమైనటువంటి ఆలోచనతో మన పిల్లవాడు మన మన గుడి దగ్గరకు వస్తున్నప్పటికి కూడా మనం, అరే అబ్బాబే ఇవన్నీ నీకు ఇప్పటి నుంచే ఎందుకురా, నువ్వు చక్కగా చదువుకో, నువ్వు చక్కగా ఆడుకో, ఆడుకోవటానికి దండం పెట్టుకోవటానికి ఏమన్నా సంబంధం ఉందా అండి? ఒక దండం పెట్టుకొని మన సనాతన ధర్మం గురించి తెలుసుకున్నంత మాత్రాన వాడి చదివి ఏమన్నా పోతుందా అండి? వాడికి ఏమన్నా మార్కులు తగ్గే అన్న ప్రసక్తి ఉంటుందా? వాడు ఏమన్నా 24 గంటలు మనమే చేయట్లేదు, 24 గంటల పూజ లేకపోతే తపస్సు ఇదేం మనమే చేయట్లేదు. సో ఒక అంటే ఒక చిన్న మార్పు, అంటే తల్లిదండ్రుల్లో కూడా మన ఒక చిన్న మార్పు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నేను అనుకుంటాను. ప్రత్యేకంగా ఫస్ట్ మనం తెలుసుకోవటం, మనం దాన్ని ఆచరిస్తున్నప్పుడే మన పిల్లలు కూడా దాన్ని ఆచరణలోకి తీసుకురావాలని అనుకుంటారు. మీరు ఏ రోజు కూడా దీపారాజన చేయకుండా, గుళ్ళో ఒకరోజు కూడా దండం పెట్టుకోకుండా మీ పిల్లవాడు సనాతన ధర్మాన్ని ఆచరించాలి అని అంటే ఎట్లా ఆచరిస్తాడు? ఆచరించలేడు. ఎందుకు అంటే మనం ఎవరైతే ఇండియాలో ఉన్నప్పుడు మన భారతీయత ఉన్న రోజులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు టీవీలు ఇంతగా లేవు, ప్రసార మాధ్యమాలు ఇంతగా లేవు, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఇంతగా లేవు. ఒక ఒక విషయం సహజంగా పట్టుకొని వెళ్ళిపోతూ ఉండే. హలో నమస్తే అండి.
హాయ్ సార్, దిస్ ఇస్ పవన్ ఫ్రమ్ కడప.
పవన్ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? జై శ్రీరామ్. ఎలా ఉన్నారు?
బాగున్నానండి. మీరు బాగున్నారండి. కంగ్రాచులేషన్స్ ఫర్ స్టార్టింగ్ ద న్యూ వీడియో రేడియో.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ గారు.
ఇది బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నానండి.
థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వినండి, మీ ఫ్రెండ్స్ కి అందరికీ చెప్పండి. దీంట్లో ఉన్న ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ పవన్. ఈ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, దీన్ని ముందరకు ఎలా తీసుకెళ్ళాలి, 10 మంది పార్టిసిపేషన్ ఎలా కావాలి అనేది మీలాంటి వ్యక్తులు చెప్తే గానీ మాకు అర్థం కాదు. ఫస్ట్ కాలర్ ఫర్ మై షో, థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ గారు.
థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్.
జై శ్రీరామ్. కీప్ లిజనింగ్. థ్యాంక్ యూ.
యెస్ ష్యూర్.
థ్యాంక్ యూ పవన్. సో మళ్ళీ మన టాపిక్ లోకి వెళ్తే గనక, ఈరోజు మనం ఆచరించినప్పుడు మాత్రమే మన ధర్మాన్ని మన పిల్లలు ఆచరిస్తారండి. మనం ఏ రోజు కూడా ఒక సాంబ్రాణి కడ్డి కానీ ఒక దీపారాజన కానీ చేయకపోతే మన పిల్లల్ని సనాతన ధర్మంలో ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలంటే మంచిగా ఉండే రోజులు కాదు కదా. కాబట్టి ఫస్ట్ మనం పెద్దవాళ్ళగా మనం ధర్మాన్ని తెలుసుకోవటం అనేది అన్నిటికంటే ఫస్ట్ బాధ్యత నేను అనుకుంటాను. తర్వాత ఈ ధర్మాన్ని తెలిసినంత వరకు ఆచరించటం. సో మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చేసింది. తెలిసినంత వరకు ఆచరించటం అంటే మనం స్టార్టింగ్లోనే ఏ విషయం కూడా స్టార్టింగ్లోనే పూర్తిగా తెలుసుకోలేము కదండి. ఇప్పుడు ఏ విషయమైనా సరే మనం 4 అడుగులు వేసిన తర్వాత 5 అడుగులు ఎట్లా వేయాలి అనే ఒక ఆలోచన వస్తుంది. అంత మాత్రాన ఆ 4 అడుగులు తప్పని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. సో ఇది కొంచెం డీటెయిల్గా మనం విశ్లేషిస్తే కనుక, మీరు చూడండి, మనం ఫస్ట్ ఒక చోటకు వెళ్ళాలనుకుంటాం. మనకు ఎక్కడికో వెళ్ళాలో తెలియదు. ఒక 4 అడుగులు వేస్తామనుకోండి. కానీ 4 అడుగులు వేసిన తర్వాత మీకు ఎక్కడో ఏదో ఒక ఐడియా స్ట్రైక్ అవుతుంది, లేకపోతే ఒక మంచి ఆలోచనతో మీరు 5 అడుగు అక్కడి నుంచి అడుగు వేసుకుంటూ వెళ్తారు. అంత మాత్రాన మీరు వేసిన ఫస్ట్ 4 అడుగులు తప్పుడు అడుగులు అంటారా? కాదు, డెఫినెట్గా కాదు. మనం ఆ ఆలోచన వైపు మన ధర్మం వైపు వేసే ప్రతి అడుగు కూడా ఆ పరమాత్మ మనల్ని చూస్తూ ఉంటాడు అని అంటంలో ఎటువంటి సందేహం, రెండో మాట కూడా సందేహం కూడా లేదు. ఎందుకంటే మనం ఆచరించినప్పుడు మాత్రమే మన పిల్లలు దీన్ని పట్టుకోగలరు. సో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా ఇంట్లో నాకు స్వతహాగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. మనం ఆచరిస్తేనే పిల్లలు ఎందుకు ఆచరిస్తారు అనే విషయం అందరికి అర్థం కావటం కోసం నా స్వ అనుభవం ఒకటి చెప్తాను. నేను ఒకరోజు దీపారాజన చేసుకున్న తర్వాత మా అమ్మాయి అక్కడ ఆడుకుంటుంది, ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక చిన్న బాలు ఆ దీపారాజన గుళ్ళో పడింది. గుళ్ళో పడిన తర్వాత ఒక పటం, స్వామివారి పటం ఒకటి కింద పడింది. నేను ఏమీ మాట్లాడలేదు, నేను కొంచెం అరవను కూడా అరవలేదు, కానీ మొహం మాత్రం కొంచెం సీరియస్గా పెట్టుకున్నాను అన్నమాట. మొహం మాత్రం సీరియస్గా పెట్టుకుంటే మా అమ్మాయికి 6 ఏళ్ళు. సో ఆ అమ్మాయికి ఏం తెలుసు అని నా దగ్గరికి వచ్చి, మా అమ్మాయి నా దగ్గరికి వచ్చి, సారీ నానా నేను చూడలేదు, నేను ఇక మీదట ఇక్కడ ఆడుకోను, నేను అటువైపు వెళ్ళి ఆడుకుంటాను అని చెప్పేదలకి నాకు ఒక తండ్రిగా ఎంత సంతోషం కలిగిందంటే, వాళ్ళకి వాళ్ళకి అంత అంత బాధ్యత వచ్చింది అని అనుకున్నాను. ఎందుకంటే మీరు మీరు ప్రతిరోజు పూజించే ఒక ప్లేస్లో కానీ, మీ పూజా గదిలో కానీ మీరు చూపించే రెస్పెక్టే మీ పిల్లలు ప్రతిరోజు గమనిస్తారండి మిమ్మల్ని, మనల్ని, మన తల్లిదండ్రులని ప్రతిరోజు గమనిస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆ గమనించినప్పుడు మనమే మంచి దారిలో లేకుండా, మనమే మన ధర్మాన్ని గురించి ఆలోచన లేకుండా, మనమే మనకేమీ తెలియకుండా ఏదో ఇట్లా టైం పాస్ చేసుకుంటే మన పిల్లలు మన ధర్మాన్ని ఆచరిస్తారని మనం ఇప్పుడు అనుకోకూడదు. అదేంటండి మీరు ఇట్లా చెప్తున్నారు, మరి మా నాన్న ఏం ఆచరించలేదు, లేకపోతే మా అమ్మ ఏం ఆచరించలేదు, మరి నన్ను నాకేం చెప్పలేదు ఎవరు అంటే, మన పేరెంట్స్లో ఉన్నటువంటి పరిస్థితులు చాలా వేరండి. అప్పట్లో మనకి మన చదువు కోసం కానీ, మన బాధ్యత కోసం కానీ, మన పెళ్ళిళ్ళ కోసం కానీ, మన ఉద్యోగాల కోసం కానీ అప్పుడున్న రీసోర్సెస్ వేరు, ఇప్పుడున్న రీసోర్సెస్ వేరు. అప్పుడు ఒక 4 ఉన్న కుటుంబంలోనో, 3 పిల్లలు ఉన్న కుటుంబంలోనో ఒక వ్యక్తి చదివించి, పిల్లల్ని చదివించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలంటే వాళ్ళ జీవితం మొత్తం కష్టపడి రూపాయి రూపాయి కూడబెడితే కానీ ఒకళ్ళకి జీవితం స్థిరపడేది కాదు, ఒకళ్ళ జీవితం పెళ్ళిళ్ళు అయ్యేది కాదు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే కనుక అబోవ్ యావరేజ్ ఫ్యామిలీస్, అంటే నెలసరి ఆదాయం 25,000-20,000 కంటే పైన ఉన్న వాళ్ళ సంఖ్య చాలానే ఉందని చెప్పాలి. సో కానీ ఆ చాలానే ఉన్న పరిస్థితుల్లో కూడా మనం మన రూట్స్లోకి వెళ్ళి మన ధర్మం మీద ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఆలోచించలేకపోతున్నాం అంటే అది ఎవరి బాధ్యత? మన పేరెంట్స్కి అంత అప్పుడు అంత టైం లేదు, మనకి చెప్పలేదు అని అనుకున్నా కూడా మనకి ఉన్న టైము, మనకి ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు మన సనాతన ధర్మంలో బహుశా ఏ మనం ప్రీవియస్ జనరేషన్స్కి వెళ్ళినట్టయితే ఎవరికన్నా ఉంటుంది అని అయితే నేను అనుకోను. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని ఆచరించడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలు, తెలుసుకోవటానికి కావాల్సినటువంటి అన్ని టూల్స్ ఈ రోజుల్లో మన దగ్గర ఉన్నాయి. సో మనం చేయవలసింది ఫస్ట్, నేను మళ్ళీ చెప్పినట్టు, ఆచరణ. ఫస్ట్ తెలుసుకోవటం, తర్వాత ఆచరణ. మనకు తెలిసినంత వరకు ఆచరించుకుంటూ మనం దీన్ని ముందలకు తీసుకెళ్తే రేపు మన పిల్లలకి మనం ఒక దారి చూపించిన వాళ్ళు అవుతాం. అలాగే మన సనాతన ధర్మంలోకి మన పిల్లవాడిని, మన సనాతన ధర్మంలో ఉండటం వేరండి, మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ బ్రతకటం వేరు. సో ఎప్పుడైతే మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉంటామో అప్పుడే మనకి కొండంత దండ, కొండంత అండ, ధైర్యం కూడా ఉంటుంది. సో మనకి మన నెక్స్ట్ జనరేషన్ ఒక ఒక లీడ్ బై ఎగ్జాంపుల్ అంటారు కదా, సో ఆ లీడ్ బై ఎగ్జాంపుల్లో మన నెక్స్ట్ జనరేషన్ వెళ్ళాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవటం, తర్వాత దాన్ని మనం ఆచరించుకోవటం. ఇది ఫ్రెండ్స్ ఈ భారతీయత మన బాధ్యత అనే దాని గురించి ఒక ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తున్నాను. తర్వాత ఒక చిన్న 2 మినిట్స్ సాంగ్ బ్రేక్ వెళ్ళొద్దాము. వెళ్ళొచ్చిన తర్వాత మనం ఒక గ్రౌండ్ పర్సన్ని, ఒక విశిష్టమైన వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి పరిచయం చేసి ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలా వర్క్ చేస్తున్నారు భారతీయత మీద గ్రౌండ్ లెవెల్లో అనేది మనం విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ షార్ట్ బ్రేక్ తీసుకొని విల్ బి బ్యాక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
ఎదో ఎదో తక్కిలిగింత కలిగినందుకు,
పదే పదే కన్నులివే బెదరు నిందుకు,
ఏదో ఏదో తకిలి గింత కలిగినందుకు ఓహో ఒదిగి ఒదిగి లేత వల పువ్వు బికినందుకు
పదే పదే కన్నులివే వెదరు నిందుకు
ఏదో ఏదో తకిలి గింత కలిగినందుకు ఏదో ఏదో తకిలి గింత కలిగినందుకు
పదే పదే కన్నులివే వెదరు నిందుకు
ఏదో ఏదో తకిలి గింత కలిగినందుకు ఒదిగి ఒదిగి లేత వల పువ్వు బికినందుకు
పదే పదే కన్నులివే వెదరు నిందుకు
ఏదో ఏదో తకిలి గింత కలిగినందుకు
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మైండ్ మీడియా వారు సమర్పిస్తున్నటువంటి భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమానికి వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. చాలా ధన్యవాదాలు. ఎవరికో ఒక ఇండియా కాల్ మిస్ అయ్యాను, క్షమించండి, నేను ఫోన్ చూసుకోలేదు. ఎవరైనా సరే దయచేసి మళ్ళీ కాల్ చేయొచ్చు. మనం ఇక మీదట ప్రోగ్రాంలోకి వెళ్దాము. అలాగే నేను ఇక్కడ చేస్తున్నటువంటి దాన ధర్మ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈలోపు మన గ్రౌండ్ వాలంటీర్ గారు మనతో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత శ్రీనివాస్ గారితో, ఆయన పేరు శ్రీనివాస్, శ్రీనివాస్ గారితో ముచ్చటిద్దాం మనం. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ 2014 నుంచి ఇప్పటి వరకు గత 4 సంవత్సరాలుగా గ్రౌండ్ మీద ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఫస్ట్ దానం సైడ్ అంటే మనకి మన భారతదేశంలో మన పురాణాలు ఇతిహాసాలు మీరు ఎక్కడ చూసినటువంటి ఎక్కడ చూసినా కూడా ఎప్పుడు కూడా మీరు దానం చేయండి, ధర్మం చేయండి అని సపరేట్ సపరేట్గా ఏం చెప్పరు. సో మీకు దానం ధర్మం రెండూ కలిపే ఉంటాయి, అందుకనే దానికి దాన ధర్మ అని పేరు చెప్తారు. సో అలాగే ఇప్పుడు మనం చూస్తే కనుక దానం ధర్మం అనేది మన భారతీయత, మన భారతీయులలో మన పురాణాల ఇతిహాసాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత. మన ప్రత్యేకతలు దానం ధర్మం రెండు ఉన్నటువంటి ఈ అందుకనే మనం ఈ ట్రస్ట్ పేరు కూడా దాన ధర్మ ట్రస్ట్ అని పెట్టడం జరిగింది. దానంతో మాత్రమే మనం ధర్మాన్ని కాపాడగలం? హలో, నమస్తే అండి.
నమస్కారం సార్. జై
శ్రీరామ్. శ్రీనివాస్ గారు, జై శ్రీరామ్ అండి. బాగున్నారా?
బాగున్నాను సార్.
వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే.
హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మీ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్పిన తర్వాత మనం ఈ చర్చా గోష్ఠి ప్రారంభిద్దాము. ముందలుగా మీకు గుడ్ మార్నింగ్ అండి, శుభోదయం.
వెరీ గుడ్ మార్నింగ్ సార్.
ముఖ్యంగా శ్రోతలు, ఫ్రెండ్స్, ప్రతి వారం కూడా ఒక హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ మనం ఇంట్రొడక్షన్ కాల్ చేసుకున్న ఇంట్రొడక్షన్ టాపిక్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఒక విశిష్టమైన వ్యక్తి గురించి మీకు పరిచయం చేస్తానని చెప్తున్నాను. అలాగే గ్రౌండ్ లో కేవలం ధర్మాచరణ, కేవలం ధర్మం కోసం పనిచేసే వ్యక్తులు ఇంకా ఎవరన్నా ఉన్నారు అండి అంటే ఇంకా చాలా మంది ఉన్నారండి. ఎటువంటి స్వార్థం లేకుండా, ఒక రూపాయి లాభాపేక్ష లేకుండా ఎక్కడికక్కడ మన జిల్లాల్లో కానీ, గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ పనిచేసే వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు. అందుకనే బహుశా మన సనాతన ధర్మం ఇంకా కొంతవరకన్నా 10 మంది మనం చెప్పుకోగలుగుతున్నారు, 10 మంది ఉపన్యాసాలు వింటున్నారు, 10 మంది గుళ్ళకి వెళ్తున్నారంటే మనం ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి వారి సహకారంతోనే అవుతున్నారు అని చెప్పటం అతిశయోక్తి కాదనిపిస్తుంది. అలాంటి ఒక విశిష్టమైన వ్యక్తి ఒక 2 సంవత్సరాల క్రితం నాకు పరిచయం అవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. దాన ధర్మకి ఎంతో అండతో ఒక 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 కర్తలాగా, అంటే ఈరోజు మనకి మాటలతో చెప్పాలంటే ఒక బ్యాక్ బోన్ అనుకోండి, ఒక బ్యాక్ బోన్ వాలంటీర్ అని నేను చెప్పగలిగితే అది ధన్వి శ్రీనివాస్ గారు తప్ప వేరే వాళ్ళు కాదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన బాధ్యతలు నెరవేర్చుకుంటూ, తన కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఏ రకమైన స్వార్థము లేకుండా ఒక ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో పనిచేసినటువంటి ధన్వి శ్రీనివాస్ గారు ఇక్కడ మనకి లైన్ లో ఉన్నారు. వారితో మనం మాట్లాడి వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఆ కార్యక్రమాల వల్ల గ్రౌండ్ లో ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, వారి దృష్టికోణంలోంచి భారతీయత మన బాధ్యత అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ది షో అండి. భారతీయత మన బాధ్యత మైండ్ మీడియా వారు సమర్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఫస్ట్ స్పెషల్ గెస్ట్ మీరే, చాలా ధన్యవాదాలు. బాగున్నారా మీరు? శ్రీనివాస్ గారు, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, మీరు ఎట్లా, మీరు ఏం చేస్తుంటారు, మీ జాబ్ పరిస్థితి ఏంటి, మీరు ఎక్కడ ఉంటారు, మీ బేసిక్ డీటెయిల్స్ చెప్పగలరా?
చెప్తాను సార్. నా పేరు, పూర్తి పేరు ధన్వి శ్రీనివాస్. నేను నెల్లూరులో ఉంటాను సార్. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మార్కెటింగ్ చేస్తూ ఉన్నాను ప్రజెంట్. మరి నెల్లూరు జిల్లా సార్, సొంతూరు, నెల్లూరు టౌనే సార్, పట్టణంలో ఉంటుంటాను. చూసిన తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది సార్. వీళ్ళు భారతీయత మన బాధ్యత అని చెప్పి మీరు తీసుకున్న ఈ సెంటెన్సెస్, ఈ కార్యక్రమం ద్వారా క్షేత్ర స్థాయిలో జరుగుతున్నటువంటి విషయాల మీద అక్కడ వాలంటీర్స్ సర్వీస్ చేసేటువంటి వాళ్ళ ద్వారా తెలుసుకోవడం వలన ఒక రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి ఒక హిందూ లేదా ఒక భారతీయుడు నా వంతు చేయాల్సినటువంటి బాధ్యత ఏది అని ఎవరికి వారు ప్రశ్నించుకునే అవకాశం కల్పించినటువంటి సందేశాత్మకమైనటువంటి కార్యక్రమం ఈ భారతీయత మన బాధ్యత అని నేను విశ్వసిస్తున్నాను సార్. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ కింద గత 2 సంవత్సరాల నుంచి నెల్లూరులో చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమాలు చేశాము. వాటిలో ధార్మిక్ యాక్టివిటీస్ ఉన్నాయి, దానం సైడ్ చేసేటటువంటి ఉన్నాయి. ముఖ్యంగా ముందు దానం సైడ్ చేసేటటువంటి చెప్పుకోవాల్సి వస్తే ఇది దానం ప్లస్ ధర్మం రెండిటికి వర్తిస్తుంది. ఎలా అంటే మన శ్రేయస్సును కోరి, మన శ్రేయస్సును కోరేటటువంటి మన మిత్రులు కానీ, తల్లిదండ్రులు కానీ, మన వెల్ విషర్స్ ఇట్లాంటి వాళ్ళందరికీ వాళ్ళ పుట్టినరోజులు లేదా వివాహ వార్షికోత్సవాలు, షష్ఠి పూర్తి లేదా పెద్దవారి యొక్క జ్ఞాపకార్థాలు ఇట్లాంటి సందర్భాలకు సంబంధించినటువంటిప్పుడు అత్యంత స్వల్పమైనటువంటి మొత్తంతో దాంట్లో ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా ఒక 1,000 రూపాయల నుంచి తీసుకొని దాని ద్వారా వారు చేయించుకోలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కడో దుబాయ్ లోనో లేకపోతే కువైట్ లోనో అమెరికాలోనో లేకపోతే హైదరాబాద్ లోనో ఉండేటటువంటి వాళ్ళ కోసము అంటే హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు 1,000 రూపాయల ద్వారా వారికి మనము వారి పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం రోజు గోమాతకి సేవ చేస్తున్నాం. గోపూజ చేయించి గోవుకి సంబంధించినటువంటి ఆహారము ఆకుకూరలు అరటి పండ్లు ఇవన్నీ సమర్పించడము, తర్వాత ఆ పిల్లవాడి పేరు మీద అర్చన చేయించడం, ఆ కుటుంబం యొక్క గోత్రనామాలన్నీ తీసుకొని వారి మీద అర్చన చేయిస్తాము. తర్వాత నిరుపేదలకు అన్నదానం రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి లేదా ఆశ్రమంలో చిన్న చిన్న ఆశ్రమాల్లో అంటే నడపడానికి కష్టంగా ఉన్నటువంటి మన ధర్మం కోసం పనిచేసే చిన్న చిన్న ఆశ్రమాల్లో ఈ అన్నదాన సర్వీసెస్ చేస్తున్నాము. ఇది దానము ప్లస్ ధర్మం రెండింటికి. హలో
చెప్పండి శ్రీనివాస్ గారు, ఒక చిన్న క్వశ్చన్ శ్రీనివాస్ గారు, ఇక్కడ మీరు 1,000 రూపాయలతో మీరు ఒక అర్చన చేపించడంతో పాటు ఒక గోవుకి గోపూజ చేపిస్తూ మన పిల్లలకి అనాథాశ్రమాల్లో కానీ వృద్ధ శరణాలయాల్లో కానీ యాచకులకు కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పిల్లలకు కానీ పెద్దలకు కానీ అన్నదానం కూడా చేస్తున్నారు. అంటే అన్నదానంతో పాటు మన ధార్మికమైనటువంటి పూజలు కూడా చేపిస్తున్నారు అనమాట ఈ కార్యక్రమం ద్వారా, అంతేనండి?
ఈ కార్తీక మాసం అందరికి శివాభిషేకము శివ పూజ చేయించాము. అంటే ఆ సీజన్ బట్టి నవరాత్రులప్పుడు దుర్గాదేవికి ఈ కార్యక్రమాలు వచ్చినప్పుడు చేసేవారం సార్. తర్వాత
ఇప్పటికి సుమారు ఈ కార్యక్రమంలో సుమారు ఎంతమంది చేయించుకున్నారండి? ఇప్పుడు మనకి ఈ 2018 సంవత్సరంలో సుమారు ఇట్లా మీరు చెప్పినటువంటి అన్నదానం అర్చన గోపూజ ఈ కార్యక్రమాలు ఎంతమంది చేయించుకున్నారండి?
ఒక 60 మెంబర్స్ చేయించుకున్నారు సార్.
60 మంది అంటే వేరే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరికన్నా గనక మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు జ్ఞాపకార్థాలు ఏమన్నా ఉంటే గనక ఇలా మన సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి ఆశ్రమాలు కానీ గోశాలలు కానీ చిన్న దేవాలయాలు కానీ మనకి సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి ఈ 3 విభాగాలు అంటే ఆశ్రమాలు గోసేవ అర్చన ఈ 3 కాంబినేషన్లో ఒక ఒక మీరు ఒక పుట్టినరోజు కానీ ఏమన్నా జరుపుకోవాలంటే కనుక ఇది ఒక దాన ధర్మ సైట్ నుంచి మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. ఇప్పటికీ ఈ ప్రయత్నంలో 60 మంది పాల్పంచుకోవడం జరిగింది. చాలా బాగుంది శ్రీనివాస్ గారు, మీరు సహజంగా ఇప్పుడు ఈ చేయించిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఏమన్నా ఫొటోస్ పెడతారా, ఎలా ఎలా చేస్తారు ఈ కార్యక్రమాన్ని చేసిన తర్వాత?
దీన్ని కూడా ఒక కళాత్మకమైనటువంటి ఒక వీడియో తయారు చేస్తాం సార్. ఆ చిన్నారి పేరు, ఆ బర్త్డే విషెస్ చేసుకుంటున్న ఆ పాపకి శుభాశీస్సులు అందిస్తున్నట్లు కొన్ని మంచి ధార్మిక వర్డ్స్ పెట్టి తర్వాత అక్కడ లైవ్ ఏదైతే గోపూజ జరిగేటప్పుడు ఆ పురోహితుడు చేసేటువంటి పూజ, వారి యొక్క గోత్రనామాలతో చేసేటటువంటి పూజని లైవ్ లో రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసి తర్వాత మళ్ళా ఈ గోపూజ, తర్వాత అన్నదానము, గుడిలో పూజ ఇవన్నిటిని మళ్ళా మిక్స్ చేసి ఒక ఆధ్యాత్మిక గీతాన్ని అంటే ఆ 10 నిమిషాల నిలివి గల ఆ వీడియోను చూసినప్పుడు వాళ్ళకి 1,000 రూపాయలు ఖర్చు పెట్టిందని కాకుండా వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే మనకు వాళ్ళు చెప్తున్నారు చాలా సంతోషం, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఆనందపడుతున్నారు. కాబట్టి అది చాలా హ్యాపీగా ఉంది సార్.
మంచి, చాలా మంచి కార్యక్రమం అండి. అలాగే ఇప్పుడు ఈ షో వింటున్నటువంటి ఎవరైతే శ్రోతలు ఉన్నారో ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఇది మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఒక షో ఇది. అంతేగాని నేనేదో చెప్పటం మీరేదో వినటం బాగుందని చప్పట్లు కొట్టుకునే షో కాదు ఇది. ఒక ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ తోనే ఈ షో చేయడం జరుగుతుంది. షో ఎప్పుడైనా సరే ఈ ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ తోనే ఉంటుంది, మీరు అది గమనించండి. మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు వివాహ మహోత్సవాలు జ్ఞాపకార్థాలు గనక ఏమన్నా ఉంటే మీరు ఈ సందర్భంలో ఈ వేడుక జరుపుకోవటం ఒకటి, వేడుక జరుపుకుంటూ మన ధర్మాన్ని కాపాడటం ఒక ఎత్తు. అంటే మీరు ప్రతిరోజు ప్రతి సంవత్సరం మన ఇంట్లో 4 ఉంటే 4 పుట్టినరోజులు వస్తాయి. ఈ 4 పుట్టినరోజుల్లో మీరు 1-2 పుట్టినరోజులు, 3 పుట్టినరోజులు లేకపోతే 1 పుట్టినరోజు అన్న ఇలా మన ధార్మిక సంస్థలకి ఉపయోగపడేలాగా మీరు ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టి, లేకపోతే ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టి ఒక చిన్న గుడికి వెళ్ళి ఆ గుళ్ళో దీపారాజు నూనె ఇవ్వండి, లేకపోతే ఒక చిన్న కర్పూరం ప్యాకెట్ ఇవ్వండి, లేకపోతే ఒక అగరబత్తి ప్యాకెట్ ఇవ్వండి, ఒక 365 ఒత్తుల ప్యాకెట్ ఇవ్వండి, ఏదో అయినా అంటే ఒక చిన్న దేవాలయంలో, అంటే మీరు ఆల్రెడీ ఒక దేవాలయంకి వెళ్తున్నట్లయితే కనుక పెద్ద దేవాలయంకి వెళ్తే మంచిదేను, చిన్న దేవాలయంకి వెళ్తే ఇంకా మంచిది. సో చిన్న దేవాలయాలకు వెళ్ళి ఇట్లా చేసుకోండి, గోపూజ చేయించుకోవాలంటే కనుక గోపూజ చేసుకోండి. అలా మన ధర్మానికి ఆయు పట్లైనటువంటి ఈ చిన్న దేవాలయాలు, గోశాలలు, అలాగే అన్నదాన సత్రాలు నిలబట్టడం మన ధార్మిక సంస్థల్లో ఉన్నటువంటి ఈ చైతన్యాన్ని మనం కలిగించాల్సిన అవసరం కూడా ఉంది. సో దీనికి ఏ ఆర్గనైజేషను ఏ సంస్థ వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఆలోచనతో మన ధార్మిక వ్యవస్థలను మనం ఎట్లా మార్చుకోవచ్చు అనేది ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు దాన ధర్మ సంస్థ తరపునటువంటి ఒక 60 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఈ సంవత్సరం 60 మంది పాల్గొన్నారు, వచ్చే సంవత్సరం ఇంకా 10 ఇంతలు అవుతుందని అనుకుంటున్నాను. సో ఓన్లీ ఒక సంస్థ ద్వారానే కాకుండా ఎవరికి వాళ్ళు, అంటే ఇది నా బాధ్యత, మన నేను పుట్టినరోజు జరుపుకుంటున్నప్పుడు నా సనాతన ధర్మాన్ని కూడా నేను రక్షించే బాధ్యతలో ఉన్నాను, నా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ నేను రక్షించుకుంటున్నాను అనే భావంతో కనుక మన పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నట్లయితే కొంతలో కొంత పల్లెటూరులలో కానీ ఊళ్ళల్లో ఉన్న చిన్న దేవాలయాలకి ఒక ఆర్థిక అవలంబన దొరికిద్ది అనేది నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది శ్రీనివాస్ గారు. ఇంకా మనం దాన ధర్మ సైడ్ నుంచి చేస్తున్నటువంటి దానం సైడ్ ఇంకేం కార్యక్రమాలు చేస్తున్నాం, దాని గురించి కొన్ని వివరాలు చెప్తారా?
చెప్తాను సార్. అయితే ఇక్కడ ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఉంది, అది
చెప్పండి.
చిన్న దేవాలయాలకి, అంటే దీపం పెట్టలేనటువంటి దేవాలయాలకి కొన్ని ముఖ్యమైన కార్తీక మాసము, ఆ కార్తీక మాసంలో దీపం పెట్టడానికి కూడా కష్టంగా ఉన్న దేవాలయాల్లో దీపారాధన 30 రోజులు 2 కోట్ల జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. 2 ఇయర్స్ నుంచి చేసిన కార్యక్రమంలో చాలా అద్భుతమైనటువంటి స్టోరీస్ వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయాలు తెలియకపోవచ్చు. పల్లెల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో నిజంగా ధర్మం పట్ల నిబద్ధతగా ఉన్నటువంటి వాళ్ళని చూస్తే నాకైతే ఇప్పటికి మీతో మాట్లాడుతుంటే కూడా నాకు రోమాలు నిక్కుబడుచుకుంటున్నాయి. ఇట్లాంటి వాళ్ళందరూ ఉండబట్టే ఈ ధర్మం ఇంకా ఉంది, ఈ సనాతన ధర్మం నిలబడి ఉందంటే కారణము ఇలాంటి వాళ్ళందరూ ఉండే వాళ్ళు ఎంత త్యాగం చేసి వాళ్ళ గురుల్ని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సనాతన ఆచారాలని నిలబెట్టుకుంటున్నారనేది చాలా ఆనందకరమైన విషయము. అదే సమయంలో వారికి అక్కడ పేదరికం, ఉదాహరణకి ఒక దేవాలయము ఇందుకూరుపేట మండలం, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం, లేగూరు హరిజనవాడ చెన్నకేశవ స్వామి వాళ్ళ ఆరాధ్యదేవుడు. అది చాలా పురాతనమైనటువంటి దేవాలయం, కానీ వారిలో ఏంటంటే కొంత నిర్లిప్త ఏర్పడింది, పైగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఈ సమస్యలతో దీపం పెట్టేదానికి కూడా కష్టమైపోయి తాళం వేసేసారు. ఆ తాళం వేయడము దాదాపు 6 నెలల పాటు ఇంక తాళం కూడా తీయలేదు, ఆ తాళం ఎటుపోయిందో కూడా పోయింది, మూతబడిపోయింది. ఇది లాస్ట్ ఇయర్ జరిగింది సార్, ఇది 2017 కార్తీక మాసంలో. అప్పుడు మనం ఈ చిన్న దేవాలయాలకి పూజా సామాగ్రి, ధూపదీప నైవేద్య సామాగ్రి ఇవ్వాలని చెప్పి వెళ్తూ ఆ దేవాలయం కాడికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళందరినీ పిలిస్తే ఇట్లా దీపం పెట్టి ఆయన పేరు రామయ్య, ఇప్పుడు పెట్టట్లేదు అంటే ఏమి, ఎందుకంటే ఏదో ఆయనకి ఏదో ఆరోగ్యం బాగలేదు, ఏదో రకరకాల సమస్యలు చెప్పారు. అవును, మా మీరు పెట్టుకోవచ్చు కదా అంటే వాళ్ళు ఏదో కోఆర్డినేషన్ లోపించి 6 నెలలు గుడి మూసేసుకున్నారు.
2 నెలలు గుడి కూడా మూసేసారు.
అసలు 6 నెలల పాటు చెన్నకేశవ స్వామి గుడి, చాలా పాత ఆలయాన్ని మూసేసుకున్నారు. వాళ్ళందరినీ పిలిపించినాం ఆ రోజు, పిలిపించి కూర్చోబెట్టి ఇది మీకు అదిష్టము, ఇది మీరే చేసుకోవాలి అని చెప్పి ఆ రోజు మనం ఇచ్చింది 350 రూపాయలు విలువైన పూజా సామాగ్రి ఇచ్చాము. 2 లీటర్ల నూనె, కడ్డీల ప్యాకెట్లు, కర్పూరం వస్తుంది,
కొన్ని వస్తువులు ఇచ్చారు మీరు ఆ గుడికి.
అంతే సార్, ఇచ్చి వాళ్ళందరినీ కొంచెం కౌన్సిలింగ్ చేశాము. ఆ రోజు మనం ఇచ్చింది 1 నెలకి సరిపడేది ఇస్తే వాళ్ళు ఈ రోజు వరకు కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.
చాలా మంచి విషయం, చాలా మంచి విషయం చెప్పారు.
ఇక్కడ విషయం ఇది మాకు చాలా ఆనందంగా ఉంటుంది సార్. ఇంకోటి తోటపల్లి గూడూరు మండలంలో ఈ సంవత్సరం వెళ్ళాం అక్కడికి. ఆ గ్రామం పేరు పేడూరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్రౌండ్ లెవెల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలో మన హిందూ బంధువులు ఎవరు అక్కడికి వెళ్ళకపోవడం వలన అక్కడ పెద్ద స్థాయిలో కన్వర్షన్స్ జరుగుతున్నాయి. హలో,
చెప్పండి చెప్పండి శ్రీనివాస్ గారు.
హలో
శ్రీనివాస్ గారు, నాకు వినిపిస్తుంది, చెప్పండి.
ఆ ఏరియాలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితిలో ఉండింది. అక్కడ కూడా మనం ఈ పూజా సామాగ్రి అందించి వాళ్ళని అక్కడ భజన మండలిని కూడా తయారు చేస్తాం. వాళ్ళలోనే ఉన్నారు, కాకపోతే వాళ్ళలో కొంతమంది పక్కకి వెళ్ళి ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక భజన మండలి ఏర్పాటు చేసి వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు సార్. ఈ కార్యక్రమాలు మనం ఈ సంవత్సరం 100 దేవాలయాలకి ఇచ్చింది చూసి నెల్లూరులో చాలా మంది పెద్దవారు దీన్ని ప్రశంసించి వాళ్ళు కూడా మనకి కొంత తోడ్పాటు అందించారు. ఇది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి వాళ్ళు చేసేటటువంటి పనిది. ఒక చిన్న సంస్థ పెట్టి మీరు 100 దేవాలయాలకి ఇచ్చారంటే చాలా గొప్ప విషయము. గవర్నమెంట్ చేయాల్సిన పని మీరు చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా అభినందించి వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంత సహాయం అందించారు.
చాలా మంచి, చాలా మంచి విషయం అండి. ఇక్కడ ఇక్కడ 10 మందికి, ఇక్కడ నేను ఒక చిన్న పాజ్ తీసుకుంటాను. 10 మందికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ఒక దేవాలయంలో ఒక 6 నెలల పాటు మూసేసిన ఒక దేవాలయంలో ఒక 350 రూపాయలు పెట్టి మనం కొన్ని దీపారాజన సామాన్ ఇచ్చి ఇవ్వటం వల్ల ఈరోజు వాళ్ళల్లో ఒక ఇనీషియేషన్ అంటే ఒక ఉత్సాహంతో వాళ్ళు దీపారాజన నెల చేసుకోవడంతో పాటు ఇప్పటిదాకా చక్కగా స్వామివారికి దీపారాజన అర్చనలు అన్నీ జరుగుతున్నాయి. అంటే ఒక చిన్న, ఇక్కడ మీరు ఫ్రెండ్స్ అందరూ మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒక ఇప్పుడు 350 రూపాయలు ఎవరి దగ్గర లేవండి, అందరి దగ్గర ఉన్నాయి 350 రూపాయలు. కరెక్ట్గా మనం 350 రూపాయలు చూసుకుంటే కనుక ట్యాంకులో సగం పెట్రోల్ కూడా రాదు. సో డబ్బుల గురించి కాదు, ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఒక ప్రాక్టికల్ పర్పస్ లో కనుక మీరు ఆలోచించినట్టయితే ఇక్కడ డబ్బుల గురించి కాదు మనం ఆలోచించాల్సిన విషయము. డబ్బుల గురించి ఆలోచించే విషయాలు చాలా పెద్ద పెద్ద విషయాలు చాలానే ఉన్నాయి, కానీ ఒక ప్రాక్టికల్ అప్రోచ్ లో చూసుకుంటే కనుక 350 రూపాయలు పెట్టి ఒక రోజు ఒక నెల సరిపడ దీపారాజన సామాన్ ఇచ్చిన తర్వాత ఆ గుళ్ళో దేదీపిమానంగా ఇప్పటి వరకు అర్చనలు జరుగుతున్నాయి. అంటే మనం ఒక చిన్న ఆలోచనతో, ఒక చిన్న ఆలోచన మార్పుతో ఎలా మళ్ళీ మన సనాతన ధర్మాన్ని ఎలా కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఎలా మళ్ళీ మనం ధర్మాన్ని గట్టిగా పట్టుకోవాలి అనేది ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ వింటే అర్థమవుతుంది. శ్రీనివాస్ గారు చెప్పండి, మనకి ఇంకా 5 నిమిషాల సమయం ఉంది, చెప్పండి.
సార్, ఇక మనం దాని ఒకసారి చూస్తే వైద్య సేవని తీసుకుంటాం సార్. వైద్య సేవ విషయంలో గుడిపల్లి రమణమ్మ అనే ఒక వైద్యం ఉన్న మహిళకి చిన్న కేసు అని ఒక కుమారుడు ఉండేవాడు. చిన్నతనం నుంచి కిడ్స్ అంతా బాధపడేవాడు. తర్వాత ఆ పిల్లవాడికి కిడ్స్ నయం అవుతుందని చెప్పి వాళ్ళ దగ్గర అధిక ఆమె భర్త చనిపోయిన వాళ్ళు వైద్యం చేయించుకోలేక ఎట్లాగానికి ఎవరో చెప్తే వేరే దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టింది. వైద్యం చేయించుకోకుండా వేరే కొన్ని అన్ని మొక్కలు ప్రార్థనకి వెళ్తే బాగవుతుందని చెప్పడం వల్ల అక్కడికి వెళ్ళి ఈమె మానసిక రోగంకి లోనైపోయింది. ఆ తల్లి బిడ్డని ఆ గ్రామంలో అందరూ వెలివేసేటటువంటి పరిస్థితి మానవీయ కోణంలో చూడకుండగా ఆమె యొక్క వింత ప్రవర్తనని వాళ్ళు భరించలేక బయటికి పంపించేటటువంటి పరిస్థితిలో అది మనం టేకప్ చేసి వాళ్ళకి నెల్లూరులోనే ఒక సైకియాట్రిక్ దగ్గర ఆ తల్లికి వైద్యం చేయించాము. ఆ బిడ్డకి న్యూరాలజిస్ట్ దగ్గర సిటీ స్కాన్, ఈఈజీ అనే 2 ఎగ్జామినేషన్లు చేయించి ఎంఆర్ఐ బ్రెయిన్ చేయించాము, ఈఈజీ
చేయించాము,
మందులు కూడా మనమే తీసిస్తున్నాము మనకి. ఇప్పుడు ఆ తల్లి బిడ్డ చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు, ఇద్దరు పనిచేసుకుంటున్నారు. వారు ఆ సహాయాన్ని మర్చిపోలేక అప్పుడప్పుడు ఇప్పటికీ కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఏదన్నా పనులు తప్పని సార్ వచ్చి చేస్తాము, మా పిల్లవాడికి పెయింట్ చేసేదొచ్చు.
ఇప్పుడు బానే, ఇప్పుడు బానే ఉన్నాడండి అబ్బాయి చిన్న కేశవ, బానే ఉన్నాడా
సార్? చిన్న కేశవ
బాగానే ఉన్నాడా? ఇప్పుడు బాగా ఆరోగ్యంగా ఉన్నాడు కదా? వాళ్ళ అమ్మగారు కూడా ఆ మానసిక పరిస్థితి నుంచి బయటకు వచ్చారా?
ఇప్పుడు అబ్సల్యూట్లీ నార్మల్, చాలా బాగుంది, హెల్తీగా ఉంది, బర్రెలు పెట్టుకొని బర్రెలకి పాలు తీసుకుంటూ సంతోషంగా ఉన్నారు సార్. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఊర్లో వేటపాలెంలోనే మళ్ళా గవర్నమెంట్ ద్వారా హౌస్ కూడా ఫంక్షన్ అయింది,
సొంత ఇంట్లోకి పోతున్నారు. సో అంటే, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తులు అంటే గ్రౌండ్ లెవెల్లో కొంతవరకు పనిచేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని మీరు అంటారు శ్రీనివాస్ గారు, అంతేనా?
అంతే సార్.
కొంతవరకు శ్రద్ధ పెట్టారు.
రీసెంట్ గా
చెప్పండి.
రామకృష్ణ అని ఒక క్యాన్సర్ పేషెంట్, అతను కీమో మీద ఉన్నాడు, ఫోర్త్ సెషన్ కీమోథెరపీకి మనీ చాలేదని వాళ్ళు ఈ అందరికి మనం ఇట్లా చిన్న చిన్న దానాలు చేస్తున్నాము సహాయాలు చేస్తున్నాం అని చెప్పి వచ్చారు. వారికి మన దాన ధర్మ కింద 3,000 రూపాయలు ఇచ్చాం. మనం ఇచ్చేది చూసి ఇంకొంతమంది కూడా సహాయం చేశారు. అతను ఇప్పుడు 4వ కీమోథెరపీకి వెళ్ళాడు, 5వ కీమోథెరపీ ఫ్రీగా చేస్తామని చెప్పారు, 6వ కీమోథెరపీని మళ్ళా డబుల్ బెడ్ చేయించుకోవాలంట అది చివరిదని చెప్పారు, తర్వాత నెలకు 3,000 రూపాయలు మందులకి అవుతాయని చెప్పి చెప్పారు సార్. ఏమైనా వాళ్ళు ఆ కీమో ఇచ్చిన డేట్ 12 డిసెంబర్ 12 అయితే దానికి కూడా పోలేక ఆగిపోయిన సమయంలో మనం సహాయం చేయడం, మనల్ని చూసి కొంతమంది సహాయం చేయడం వల్ల వాళ్ళని ఆ టయానికి ఆదుకోగలిగే అవకాశం కలిగింది సార్.
అవును అవునండి అవును. అంటే మనం మన ధార్మిక సంస్థలు అంటే ఏదో సేవ చేస్తున్నాము అనే ఒక ఆలోచనతో కాకుండా ఒక ధార్మికమైన సేవ, అంటే మన ధర్మానికి పనికొచ్చి మన ధర్మంలో ఉన్నటువంటి వారికి సహాయపడుతూనే అలాగే మన ధర్మాన్ని పరిరక్షించుకుంటూ మన ధర్మంలో ఉన్న వారికి మనం ఒక చిన్న ఆలోచన మార్పుతో మనం ధార్మికంగా సేవ చేసుకున్నప్పుడు మాత్రమే మన ధార్మిక సంస్థలు అని చెప్పుకునే ఒక అర్హత ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎన్నో ధార్మిక సంస్థలు, ఎన్నో సేవా సంస్థలు సేవ పేరుతో ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నటువంటి విషయాలు మనం చాలానే చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ మనం చూస్తే కనుక మనం ఒక ఇంకొక ఎపిసోడ్లో మనం దీని గురించి ఒక కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. మనకి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్ని సేవా సంస్థలు ఉన్నాయి, ఎన్ని ఎన్జిఓ ట్రస్టులు ఉన్నాయి, వాళ్ళు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2014 వచ్చిన తర్వాత ఎన్ని ఎఫ్సిఆర్ఏ అప్రూవల్స్ డినై చేశారు, ఎందుకు డినై చేశారు, వీళ్ళు ఈ సేవా పేరుతో చేస్తున్నటువంటి వెనకాల చేస్తున్నటువంటి విషయాలు ఏంటి అనేది కూడా ఎప్పుడైనా మనం తీరుకున్నప్పుడు ఆ టైం మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సో దాన ధర్మ నెల్లూరు సంబంధించినటువంటి ఈ మన శ్రీనివాస్ గారు కొన్ని విషయాలు 3 విషయాలు చెప్పడం జరిగింది. ఇక్కడ దేవాలయాలు, చిన్న దేవాలయాలకి సుమారు 100 చిన్న దేవాలయాలకి ఈ కార్తీక మాసంలో దీపారాజన సామాన్ ఇవ్వటం వల్ల అక్కడ ఆ 100 దేవాలయాలకి ధార్మికంగా ఆ మన సేవ చేయటం వల్ల ఆ మొత్తం కార్తీక మాసంలో దీపారాజన చేయడంతో పాటు ఇంకా కొంతమంది ముందలకు వచ్చి ఇంకా కొన్ని గుళ్ళకి ఇవ్వటం జరిగింది. అది ఒక మంచి పరిణామం. అలాగే మీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వివాహ మహోత్సవాలు, ఏదైనా జ్ఞాపకార్థాలు ఉన్నట్టు అయితే ధార్మికంగా ఉన్న సంస్థలకు మాత్రమే సహాయం చేస్తూ మన ధర్మాన్ని ఆచరించుకుంటూ మనం ధర్మాన్ని నిలబెట్టుకుంటూ మన భావితరాల కోసం ఇవ్వాలి. శ్రీనివాస్ గారు ఇంకా ఒక మాట, మనకి ఇక్కడ ఎక్కువ సమయం లేదు కానీ మళ్ళీ వచ్చే వారంలో మనం చేద్దాము, మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేద్దాము మీతో. ఇప్పుడు లాస్ట్ 1 మినిట్ ఉందండి మనకి. సో ఇక్కడ చెప్పండి, మనకి గుళ్ళల్లో ఈ పురాతన గుళ్ళల్లో అంటే చిన్న గుళ్ళల్లో అంటే తలుపు వేసే అంత రకంగా ఎందుకు ఉందండి, అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పరా ఆ పురోహితులు కానీ, మీరు రోజు మనం పనిచేసుకోవాలి కదా, అంటే పనిచేసుకోవాలంటే మనం స్వామివారికి దీపారాజన చేయాలి కదా అని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పే అంత అవకాశం ఉండదా, లేకపోతే ఎందుకని అట్లా జరుగుతుందంటారు? శ్రీనివాస్ గారు ఉన్నారా? ఓకే, శ్రీనివాస్ గారు లైన్ కట్ అయినట్టుంది. బట్ ఎనీవేస్ ఫ్రెండ్స్, మనం వచ్చే వారం మళ్ళీ శ్రీనివాస్ గారితో ఈ చర్చా గోష్ఠి కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాము. మనకి సమయభావం వల్ల ఎక్కువ చర్చించుకోలేకపోయాము. కానీ క్లోజింగ్ కామెంట్స్ ఇచ్చేటప్పుడు ఒక 30 సెకండ్స్ క్లోజింగ్ కామెంట్స్ ఇస్తాను ప్రతి వారం కూడా. మనం ఈ రోజు వాట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ షో అని అంటే, మన సనాతన ధర్మం గురించి మనమే కించపరుచుకోకుండా మాట్లాడుకోకూడదు. ఎప్పుడు మన సనాతన ధర్మాన్ని, మనం ఉన్న ధర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అంతేగాని అవహేళన చేసుకుంటూ కించపరుచుకుంటూ ఉంటే అది మన అస్తిత్వానికే దెబ్బ తగులుతుంది. ఇది ఒక టేక్అవే నేను అనుకోవటము. 2వ టేక్అవే ఏంటంటే, మన ధర్మాన్ని ఎప్పుడు మనం ఆచరించుకుంటూ మన ధర్మాన్ని తెలుసుకుంటూ మన ధర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఫస్ట్. ఈ ఒక రోజులోనే మనకున్న వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు వస్తాయని కాదు, లేకపోతే మనం ఏదో కరెక్ట్గా అన్నీ చేసేస్తామని కూడా కాదు. అంటే మన ఆలోచన మార్చుకొని మన ధర్మాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. 2వ పాయింట్. 3rd పాయింట్, మనం ఆచరిస్తే కానీ మన పిల్లలు ఆచరించలేరు అనేది చాలా గట్టిగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తిని. సో ఈ మూడు టేక్అవేస్ తీసుకెళ్ళాలి ఈ షో నుంచి. అది ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే మంగళవారం పొద్దున్న 9 to 10 మళ్ళీ ఈ షో మనం కంటిన్యూ చేద్దాము. మైండ్ మీడియా సంస్థ ద్వారా భారతీయత మన బాధ్యత అనే ప్రోగ్రాం విన్నందుకు శ్రోతలందరికీ చాలా ధన్యవాదాలు. భారతీయత కాపాడుకుందాం, మన బాధ్యత నెరవేరుద్దాం అనే ఈ ట్యాగ్ లైన్ తో మనం ఇక్కడి నుంచి ఎపిసోడ్స్ అన్ని చేసుకుంటూ వెళ్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. వీ విల్ సీ యూ బ్యాక్ ఆన్ ట్యూస్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్ మాత, జై శ్రీరామ్.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం December 25, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.